ఈరోజు మనం భగవద్గీత యథారూపం అధ్యాయం 16 దైవాసుర సంపద్ విభాగ యోగం ఇందులో 22వ శ్లోకం గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. దీనికి పదపదానికి అర్థము, తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. ఓ కౌంతేయ, ఈ మూడు విధములైన నరక ద్వారముల నుండి తప్పించుకున్నవాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను ఉనరించి క్రమముగా పరమగమ్యమును చేరును. భాష్యం: మానవ జీవితమునకు శత్రువులైన కామ క్రోధ లోభములను మూడింటి విషయమున మానవుడు మిక్కిలి జాగరూకుడై ఉండవలయును. అతడు వీని నుండి విముక్తుడైన కొలది జీవితము పవిత్రతరమగుచుండును. అప్పుడతడు వైదిక గ్రంథములందు చెప్పబడిన నియమ నిబంధనలను అనుసరింపగలడు. మానవ జీవితములకు సంబంధించిన ఆ సిద్ధాంతములను అనుసరించుటచే అతడు ఆధ్యాత్మికానుభూతి స్థితియందు క్రమముగా తనను ఉద్ధరించుకొనజాలును. అట్టి అభ్యాసముచే కృష్ణ చైతన్య స్థితికి పెంపొంద అదృష్టమున్నచో జయము నిశ్చితము. వైదిక గ్రంథములందు మానవుడు పవిత్ర స్థితికి చేరగలుగుటకై చేయదగిన పుణ్యకార్యములను చేయదగిన పాపకృత్యములను ఆదేశింపబడినవి. చేయదగని పాపకృత్యములను ఆదేశింపబడినవి. ఈ విధానమంతయు కామక్రోధ లోభములను విడుచుటపై ఆధారపడి ఉన్నది. ఈ విధానం యొక్క జ్ఞానము నలవరుచుకున్నటచే మానవుడు అత్యుత్తమమైన ఆత్మానుభూతి స్థితికి పెంపొందగలడు. ఈ ఆత్మానుభూతి భక్తియుక్త సేవలో పరిపూర్ణమగును. ఈ భక్తియుక్త సేవలో బద్ధజీవుని విముక్తికి సందేహం లేదు. అందుచే వైదిక విధానమును అనుసరించి జీవితమునకు సంబంధించిన 4 వర్ణములను 4 ఆశ్రమములను ఏర్పరుబడినవి. వివిధ వర్ణములకు లేక సంఘ విభాగములకు వివిధ నియమ నిబంధనలు కలవు. మానవుడు వాణిని అనుసరింపజాలినచో ఆధ్యాత్మికానుభూతి అందలి అత్యుత్తమ స్థితికి తనంతట తానే ఉద్ధరించుకొనగలడు. అప్పుడు అతడు నిస్సందేహముగా ముక్తి పొందజాలును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసైతం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరోభ్యశ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసరి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరీం యత్కృపాతాం అహం వందే శ్రీగురుం దీనతారినాం. ఓ కౌంతేయ, ఈ మూడు విధములైన నరక ద్వారముల నుండి తప్పించుకున్నవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములను ఉనరించి క్రమముగా పరమగమ్యమును చేరును. ఇది 22వ శ్లోకం. 21వ శ్లోకం గత వారం మీరు నేర్చుకుని ఉంటారు. 21వ శ్లోకంలో త్రివిధం నరకస్తేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథాలోభస్ తదేతంత్ర్యం త్యజేత్. మోహము కోపము లోహము అనునవి నరకమునకు దారిచూపు 3 ద్వారములు. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణములు గడిచే ప్రతి బుద్ధిమంతుడును వానిని విడువవలయును. విడిస్తే ఏమవుతుంది, విడవకపోతే ఏమవుతుంది? ఈ శ్లోకంలో 22వ శ్లోకంలో విడిచినట్లయితే ఏమవుతుందో కృష్ణుడు చెప్తున్నాడు. ఓ కౌంతేయ, ఈ 3 విధములైన నరక ద్వారముల నుండి తప్పించుకున్నవాడు అంటే ఈ మూడింటిని కనుక విడిచినట్లయితే ఏమవుతుందంట, ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములను అనురించి. ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములు అంటే మనం సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని అంటే కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. శాస్త్రాల్లో కొన్ని చేయాలని ఉన్నది, కొన్ని చేయకూడదని ఉంది. ఎవరైతే ఈ మూడింటిని కూడా విడవడానికి ప్రయత్నం చేస్తారో ఏమవుతుందంట, వాళ్ళకి ఈ శాస్త్రాల్లో చేయాల్సినటువంటి పనుల మీద ఆసక్తి పెరుగుతుంది, చెయ్యకూడనటువంటి పనుల మీద నిరాసక్తి పెరుగుతుంది. దానివల్ల ఇంకా రిజల్ట్ ఏంటి, ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను ఉనరించి నెక్స్ట్ స్టెప్ ఏమిటి, క్రమముగా పరమగమ్యమును చేరును. అంటే ఈ ఆత్మానుభూతికి అనుకూలమైనటువంటి కార్యాలు చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మెల్లమెల్లగా మనం పరమగమ్యాన్ని చేరుకుంటాం. కానీ దీనంతటికీ కూడాను ఆధారం, బేసిస్ ఏమిటి అంటే త్రివిధములైనటువంటి నరక ద్వారములను విడవాలి. ఆ మూడు ఏమిటి, ముందు శ్లోకంలో చెప్పారు, కామ క్రోధ లోభ. ఇవి మాట్లాడడానికి బాగానే ఉంటాయి, పాటించడానికి కష్టం. కానీ పాటించకపోతే ముందుకు వెళ్ళలేము. ప్రభుపాదుల వారికి ఒకసారి వారి శిష్యులు అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మేము రోజు 16 మాలలు జపం చేస్తున్నాం, భక్తులతో సహవాసం చేస్తున్నాం, ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం కదా, కానీ మరి మేము ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్తున్నామా లేదా మేము మా మటుకు మేము తెలుసుకోవాలంటే ఎట్లా? ప్రాక్టికల్ ప్రశ్న. ఎందుకంటే మనందరం కూడా ఇవన్నీ చేస్తున్నాం కానీ మనం అడ్వాన్స్మెంట్ ఎంత అడ్వాన్స్ అయ్యాము అనేటువంటిది మనకి తెలియదు. కానీ అది తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని ప్రభుపాదుల వారికి ప్రశ్న వేశారు వారి శిష్యులు. ప్రభుపాదులు వారు దానికి సమాధానంగా ఏమన్నారంటే ఇదే విషయాన్ని చెప్పారు. ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, మనకి కామ క్రోధ లోభాల మీద ఎంత ఆసక్తి తక్కువ ఉంటే అంత మనం అడ్వాన్స్ అయినట్టు, అంత పురోగతిని సాధించినట్టు. ఎంత మేరకు వాటి మీద ఆసక్తి ఉంటే మనం అంత దిగజారిపోతున్నట్టు అన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద అర్థం చేసుకోదగ్గనటువంటి విషయాలు కావు. ఇవన్నీ మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయాలే. ఈ మూడు కూడా చాలా చాలా తీవ్రమైనటువంటివి. ఎక్కడికి తీసుకెళ్తాయి? మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. త్రివిధం నరకాయం, మూడు ద్వారాలు ఉన్నాయి నరకానికి. ఆ మూడు ద్వారాలు ఏమిటి? కామం, క్రోధం మరియు లోభము. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా నిండింది ఏంతో అంటే ఈ మూడుతో, కామ క్రోధ లోభాలతో. మనకి ఎవరైనా అడిగితే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా అని అంటే ప్రతి ఒక్కడు కూడా ఏమంటాడు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటాడు. ఎవరి నుంచి? టాటా బిర్లాల నుంచి దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్లిపోయి అడుక్కునే వాడి దగ్గర వరకు ప్రతి ఒక్కడు కూడా ఏమంటాడంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటాడు. మరి జంతువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎప్పుడైనా మీరు అడగండి నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా అని అంటే ఏమంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా వాటికి? జంతువులు కీటకాలు ఇవన్నీ పక్షులు ఇవి మనకంటే చాలా ఎక్కువ ఉన్నాయి, మన సంఖ్య కంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ వాటికి ఫైనాన్షియల్ ప్రాబ్లము లేదు. మానవుడికి మాత్రం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా? తెలుగులో చక్కగా చెప్పుకోవాలనుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరికి లేవు ఇక్కడ? అందరికీ ఉన్నాయి. కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి? ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తారు, ఎన్నోసార్లు చెప్తారు ప్రభుపాదుల ఉదాహరణ ఏమిటి అని అంటే, ఒక బియ్యం సంచిని కనుక మనం ఒక రోడ్డు మీద పెడితే పక్షులు వచ్చి వాటికి కావలసినంత తినేసి వెళ్ళిపోతాయి. మనిషి కనుక అటువైపు వెళ్తే బస్తా బస్తా మాయమైపోతుంది. అది ప్రాబ్లం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణం ఏమిటి? ఇది. ఈరోజు నాకు 1 కేజీ బియ్యమే కదా అవసరం, 1 కేజీ తీసుకొని మిగిలిందంతా కూడా విడిచిపెడతానని అనుకోడు మానవుడు. ఏం చేస్తాడు? ఎవడో వదిలేశాడో మొత్తం తీసుకువెళ్ళిపోవచ్చు. దీన్ని ఏమన్నారు ప్రభుపాదుల వారు? లోభం. ఈ లోభం వల్ల ఏమవుతుంది? మనకి కావలసినంత కంటే ఇంకా ఎక్కువ మనం తీసుకోవడం వల్ల వేరే వాడికి కేటాయించింది తగ్గిపోతుంది. దానివల్ల అసమతౌల్యం అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అది. ఎంతున్నా కూడా మనం చాలు అనేటువంటి భావన లేకపోవడం వల్ల. ఈ భావన ఎక్కడికి దారితీస్తుంది? నరకానికి దారితీస్తుంది. ఇది లోభం, కామం, క్రోధం, లోభం. మొట్టమొదటి అంతా మొదలయ్యేది ఎక్కడి నుంచి అంటే కామంతో మొదలవుతుంది. కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తాడు, ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోవి జాయతే. ధ్యాయతే విషయాన్ పుంస, మనకిదేమి బాగా అలవాటైనటువంటిది మనకి, ధ్యాయతే విషయాన్ పుంస అంటే భౌతికమైనటువంటి విషయాల మీద ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ 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 ఉంటే ఏమవుతుందంట, సంగస్తేషూపజాయతే దాని మీద ఆపేక్ష పెరిగిపోతుంది. దేని మీద? భౌతిక విషయాల మీద ఆపేక్ష పెరిగిపోతుంది. మరి ఇప్పుడు మనం ఉండే చుట్టూ ఉండేటువంటి పరిస్థితి అంతా కూడాను భౌతికమైనటువంటి విషయాల మీద ఆపేక్ష పెంచడం కోసమే. టీవీలో 10 సార్లు మారుతీకారు కొనండి, మారుతీకారు కొనండి, మారుతీకారు కొనండి, మారుతీకారు కొనండి అని అంటారు. ఇంతకు ముందేమో 1 లక్షలు పెట్టుకునేది, ఇప్పుడు వాడేమంటాడు 2599 అంటాడు వాడు. అంటే 2599 రూపాయలు నువ్వు పెడితే మారుతీకార్ కొనొచ్చు. ఒకసారి చూస్తాం మన దగ్గర అంత డబ్బు లేదనుకుంటాం, రెండోసారి చూస్తాం, మూడోసారి చూస్తాం, నాలుగోసారి, 10వ సారి చూసేసరికి ఎలాగైనా ఒకలాగా అడ్జస్ట్ చేసేసి నెలకి 2599 రూపాయలు ఇస్తే చక్కగా మారుతి కార్లో షికార్కి వెళ్ళొచ్చు అని అనుకుంటాం. ఈ రకంగా మనం రోజు కూడాను ఎన్నో రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడాను చేపకి గేలం వేసినట్టుగా మనల్ని లాగేస్తున్నాయన్నమాట. దీన్నే ప్రభుపాదులు వారు ఏమన్నారు, ధ్యాయతే విషయాన్ పుంస అంటే ఎప్పుడు కూడాను ఈ విషయ పుంస అంటే ఈ యొక్క సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు, వీటిని విషయ అర్థాలు అని అంటారు. ఈ విషయ అర్థాల వైపు విషయాలు ఎప్పుడు కూడాను ఆకర్షితులవుతారు. విషయాలన్నీ కూడాను లేదా ఇంద్రియాలు ఎప్పుడైతే ఇంద్రియ అర్థాల మీద ఆకర్షితులవుతాయో అప్పుడేమవుతుంది, సంగస్తేషూపజాయితే అటాచ్మెంట్ పెరిగిపోతుంది. చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని ముద్దు ముద్దుగా ముద్దలు తినిపెట్టి మరీ పెంచుతాం, ఏమవుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది. ఒకసారి వాళ్ళు అమెరికాకి తన్నేసి వెళ్ళిపోతే బాధ కలుగుతుంది. కారణం అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల. అంటే వాళ్ళని పెంచాల్సినటువంటి రీతిలో పెంచకుండా మనం వాళ్ళని పెంచడం వల్ల. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నాయి ఈ యొక్క ఆధునికమైనటువంటి సమాజంలో. విషయాలు అనేటువంటివి మనల్ని ఆకర్షిస్తున్నాయి, ఇంద్రియ అర్థాలు అనేటువంటివి మనల్ని ఆకర్షిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, సంగస్తేషూపజాయతే, తర్వాత నెక్స్ట్ స్టేజ్ సంగాత్ సంజాయతే కామ. 10 సార్లు చూసి చూసి మనకేమనిపిస్తుంది, ఇది ఎలాగైనా సరే నేను పొందాలి అనేటువంటి భావన కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామ. ప్రపంచంలో ప్రతి ఒక్కడు కళ్ళు కంటాడు, కళ్ళు కనే వాళ్ళందరికీ కూడా కళ్ళు నిజమవుతాయా? నిజం. అప్పుడేమవుతుంది, మన కళలు నిజం అవ్వకపోతే ఏమవుతుంది, మనకేమొస్తుంది, కామాత్ క్రోధోవి జాయతే. కామం కాస్త ఎలా మారుతుంది, క్రోధం కింద మారుతుంది అన్నమాట. క్రోధం వచ్చిందనంటే ఇంకా నెక్స్ట్ స్టెప్స్ చాలా త్వరగా అయిపోతాయి. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి భ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ. ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ క్రోధాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఎవరు కూడాను మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనం మునిలాగా మనం కూర్చుంటాం, గొప్ప సాధువులాగా కూర్చుంటాం. ఎవరైనా ఒక మాట అంటే చాలు, పావులాగా బుస్సు అని వస్తుంది మన కోపం. కాబట్టి కోపం నుంచి విముక్తి అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అందుకే ఒకసారి మునులందరూ కూడాను నైమిషారణ్యంలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారంట. ఏమిటేనంటే బ్రహ్మదేవుడు గొప్ప, విష్ణువు గొప్ప, లేకపోతే శివుడు గొప్ప అని. ఈ ముగ్గురులో ఎవరికి పవర్ ఉంది, అన్ని సందర్భాల్లో కూడాను చాలా సమతౌల్యంగా ఉండేటువంటి వాళ్ళకి శక్తి ఎవరికి ఉంది అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారంట. మునులందరూ కూడా ఏం చేశారనంటే, సరే మనం ఒక మునిని నియమిద్దాం ఈ పని చేయడానికి, ఇదంతా కూడా తెలుసుకోవడానికి మనం భృగుమునిని నియమిద్దాం. భృగుముని వెళ్లి కైలాసానికి వెళ్తాడు, బ్రహ్మలోకానికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు, మూడు దగ్గరికి వెళ్లి వాళ్ళని పరీక్ష చేస్తాడు, అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి భృగుమునిని వాళ్ళందరూ కూడా నియమించడం జరిగింది. భృగుముని ఏం చేశాడు అనంటే, ఫస్ట్ మొట్టమొదటిగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మ దర్బార్లో అంత కూడా నిండు అందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు దేవదేవతలు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారనమాట. కొలువు తీరి ఉంది అని అంటాం. ఆ అసెంబ్లీలోకి ఈయన కూడా వెళ్ళాడు, భృగుముని వెళ్లి కూర్చున్నాడు. అదే సమయంలో కూర్చున్న తర్వాత బ్రహ్మదేవుడు రావడం జరిగిందంట. ఆ సింహాసనం మీద కూర్చోవడం జరిగిందంట. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క అసెంబ్లీలోకి వచ్చాడో, ఆ దర్బార్లోకి వచ్చాడో, అందరూ కూడా నిల్చున్నారు. మొత్తం అందరూ కూడా నిల్చున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అందరికంట గొప్పవాడు కాబట్టి, దేవతలందరికీ కూడా ఆది దేవుడు కాబట్టి బ్రహ్మదేవుడు కాబట్టి అందరూ కూడా నిల్చున్నారు. భృగుముని మాత్రం నిల్చోలే, కూర్చున్నాడు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది కానీ కోపం చూపించలే, మనం చూపించినట్టుగా చూపించలే, కానీ ఆయన రీతిలో ఆయన చూపించుకున్నాడు. ఆయన రీతిలో ఎలా చూపించుకున్నాడంట, కోపం వచ్చింది కానీ అణుచుకున్నాడంట. ఆయన ఎవరైనా సరే కోపం వచ్చి అణుచుకుంటే వాళ్ళ మొహాల్లో తేడా తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ ఏమైందంటే, బ్రహ్మదేవుడి మొహం ఎర్రగా అయిపోయిందంట, మొహంలో ఒక పార్ట్ ఎర్రగా అయిందంట. ఇది భృగుటి అని అంట, ఇది ఎర్రగా అయిపోయిందంట. వెంటనే ఈయనకి తెలిసిపోయింది, ఎవరికి, భృగుమునికి తెలిసిపోయింది. ఇంతకీ బ్రహ్మదేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అనంటే, అరే అందరూ కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఈ భృగుముని నా కడుపులో పుట్టినటువంటి వాడు, అంటే నేను సృష్టింపగా వచ్చినటువంటి ముని, అంటే నా కొడుకు, తండ్రి వచ్చేటప్పుడు కొడుకు లేచి నిల్చోవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి మర్యాద, అది కూడా ఇతను ఇవ్వట్లేదే అని కోపం వచ్చిందంట. కానీ ఆయన దేనికి వచ్చాడో ఈయనకి తెలియదు, భృగుముని దేనికి వచ్చాడో బ్రహ్మదేవుడికి తెలియదు. వెంటనే భృగుముని అర్థం చేసుకున్నాడు, ఈయనకి కోపం వచ్చింది కానీ అణుచుకున్నాడు, కానీ కోపాన్ని అయితే ఆపుకోలేకపోయాడు. ఆ కోపం క్లియర్గా ఫేస్లో తెలిసిపోతూ ఉంది. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అతను ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో కూడా తెలియదు బ్రహ్మదేవుడికి. భృగుమునికి మాత్రం అంతా నోట్ చేసుకున్నాడు, కవళికలు ఇలా ఇలా ఉన్నాయి ఇవి అని. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో ఎవరుంటారు, శివుడు పార్వతి. కైలాసంలోకి వెళ్ళేసరికి ఆయనకి శివుడు చాలా ఎంతో ఆనందంగా ఆయన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాడంట. రెండు చేతులు ఇలా చాపుకుంటూ ఇలా వచ్చేసరికి భృగుముని ఏమన్నాడంటే, ఆగాగాగా అక్కడ ఆగు, నువ్వు నన్ను ముట్టదగినటువంటి వాడివా, శ్మశానంలో ఉండేటువంటి వాడివి, అన్ని రకాలైనటువంటి చెడు పదార్థాలు ఉంటాయి శ్మశానంలో, ఎముకలు ఉంటాయి, పురులు ఉంటాయి, అవన్నీ కూడా అశుచి, నేను బ్రాహ్మణుణ్ణి, నువ్వు నన్ను ఎలా ముడతావు అన్నాడంట. రెండు చేతులు కూడా మాయమైపోయినాయినవి, త్రిశూలం ఒకటి తయారైందంట. ఎవరి చేతిలో, ఈశ్వరుడి చేతిలో. నన్ను అవమానిస్తావయ్యా నువ్వు, నేను ఇంత ఆనందంగా నేను ఇన్వైట్ చేద్దామంటే నువ్వు ఇంత తీవ్రమైనటువంటి ఇన్సల్ట్ నాకు చేస్తావా, నేను చంపేస్తానని చెప్పేసి ఇట్లా త్రిశూలం వచ్చిందండి. వెంటనే అప్పుడు పార్వతీదేవి ఆయన పట్టుకుంది, మీరు అలాంటి పని చేయొద్దు, అది బ్రహ్మహత్య, మహాపాతకం, ఆయన బ్రహ్మ బ్రాహ్మణుడే కాదు, బ్రహ్మకుమారుడు, మీరు కూడా బ్రహ్మకుమారులు, మీరిద్దరు కూడాను తోబుట్టువులు, తోబుట్టువులలో ఒకరు తప్పు చేసినప్పటికీ కూడా వేరే ఒకరు క్షమించి వదిలేసేటువంటిది ఆనవాయితీ, కాబట్టి ఆయన్ని చంపొద్దు అని చెప్పేసి పార్వతీదేవి మొత్తుకుంది. అప్పుడు వెంటనే సరేలే వదిలేస్తానని చెప్పేసి వదిలేశాడు. ఈయన కూడా నోట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భృగుముని. ఇంకా మూడవ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాడు? వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, వైకుంఠంలో ఆ యొక్క పాన్పుపై శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంది, ఆమె పాద సేవనం చేస్తూ ఉంది. ఈసారి ఈయన ఏం చేశాడు అంటే, భృగుముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన యొక్క హృదయం మీద ఆయన ఒక తన్ను తన్నాడు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? లక్ష్మీదేవి చూస్తూ ఉంది. ఆమెకు అసలు నచ్చలేదు. అప్పటి నుంచి ఆమె శాపం ఇచ్చిందంట. ఎవరికి? భృగుముని ఎవరు? బ్రాహ్మణుడు కాబట్టి ఆమె యొక్క కటాక్షం ఇక నుండి బ్రాహ్మణులకి ఉండదు అని ఆ రోజు నుంచి శాపం ఇచ్చిందంట. అందుకే జనరల్ గా బ్రాహ్మణులందరూ కూడా పైసా వాళ్ళ దగ్గర ఉండదు. కారణం ఏమిటి అంటే ఇది కారణం. లక్ష్మీదేవి శాపం ఇచ్చింది కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది. భర్తకి అంత అవమానం జరిగిన తర్వాత ఆమె తట్టుకోలేకపోయింది కాబట్టి ఆమె శాపం ఇచ్చింది అనమాట. సరే, తర్వాత సంఘటన. దానికంటే ముందేమైంది అంటే, ఎప్పుడైతే ఈయన వచ్చి మహావిష్ణువుని తన్నాడో, మహావిష్ణువు ఏం చేశాడు అంటే, ఆయన లేచి ఈయన కాళ్ళు పట్టుకుని, మీ కాళ్ళు చాలా సుకుమారమైనటువంటివి, పూరెక్కల మీద వెళ్ళినప్పటికీ కూడా కాళ్ళు కందిపోయేటువంటి కాళ్ళు మీవి, నా హృదయం కఠోరమైనటువంటి ఒక రాతి లాంటిది, మరి మీ యొక్క పాదం నా హృదయాన్ని, రాతి లాంటి పాదాన్ని తగిలినప్పుడు మీ యొక్క పాదానికి ఎంతో నొప్పి కలిగి ఉంటుంది అని చెప్పేసి ఆయన మెసేజ్ చేస్తున్నాడంట ఆయన యొక్క పాదాలను. ఇప్పుడు మళ్ళీ నోట్ చేసుకున్నాడు భృగుముని, నోట్ చేసుకుని అందరూ కూడాను మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడు అక్కడికి వచ్చాడు. వచ్చి అప్పుడు ఈ మూడు సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. ఈ మూడు సంఘటనల యొక్క సారాంశం ఏమిటి అని అంటే మనందరికీ కూడా తెలిసిందే, కానీ దీంట్లో కొద్ది డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మొట్టమొదట భృగుముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లేటప్పుడు డైరెక్ట్ గా మాటలతో ఆయన ఇన్సల్ట్ చేయలే, చేష్టలతో ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మనల్ని చేష్టలతో కనుక అవమానపరిచినప్పుడు కోపం కొద్దిగా వస్తుంది, మాటలతో ఇన్సల్ట్ చేస్తే కోపం ఇంకా ఎక్కువ వస్తుంది. చేతలతో కనుక కోపం చూపించారనుకోండి, కాళ్ళతోని చేతితో ఒకటి కొట్టడానికి వచ్చారనుకోండి, వెంటనే మనకి ఇంకా కోపం వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళ రియాక్షన్స్ ఏమిటి అని అంటే ఆపోజిట్ రియాక్షన్స్. అందరికంటే కోపం చూపించింది ఎక్కువ ఎవరి మీద? శ్రీ మహావిష్ణువు మీద. కానీ ఆయన రియాక్షను కోపం ఏమీ చూపించట్లేదు. కోపం చూపించట్లేదు సరికదా, ఆయన ఏమంటున్నాడు, నీ యొక్క పాదాలకి దెబ్బ తగిలిందేమో అని చెప్పేసి ఆయన పరామర్శిస్తున్నాడు. సో దాన్ని బట్టి మృగమునితో కలిసినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఫైనల్ గా కంక్లూడ్ చేసింది ఏమిటి అని అంటే, శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కామ క్రోధ లోహ మద మాత్సర్యాలు వీటన్నిటినీ కూడాను వీటన్నిటినీ కూడా ఆయన్ని కంట్రోల్ చేయలేవు. ఎందుకనంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి. దేవాది దేవుడైనటువంటి వాడు ఎప్పుడు కూడాను ఈ యొక్క కామ క్రోధ లోభాలకి ఎప్పుడు కూడా ఆయన లోబడిపోడు, ఆయన అతీతుడు. ఇంకోటి ఏంటంటే, అసలు దేవాది దేవుడికి వీటితో కంపారిజనే లేదు. కామ క్రోధ లోభాలు అనేటువంటి ఎవరిని పీడిస్తూ ఉంటాయనంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళకి పీడిస్తూ ఉంటాయి. భగవంతుడు మాట ఏముంది, ఈవెన్ భక్తుడు కూడాను ఈ మూడు కూడాను ఉండవంట. భక్తుడు కూడా ఈ మూడింటి నుంచి కూడాను విముక్తుడు అవుతాడంట, శుద్ధ భక్తుడు కామక్రోధ లోభాల నుంచి. కాబట్టి శాస్త్రం ఏముంటుంది అని అంటే, ఈ క్రోధం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది కంట్రోల్ చేసుకోవడం, కామము లేదా క్రోధం. గొప్ప గొప్ప దేవతలైనటువంటి బ్రహ్మదేవుడు కూడా దాని నుంచి తప్పించుకోలేకపోయాడు, మహాదేవుడైనటువంటి శివుడు కూడా దాని నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎందుకనంటే అవి అంత చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ మూడింటి నుంచి కూడాను విడిపడాలి అనంటే, ఎవరి యొక్క శరణాగతి పొందాలి అనంటే, ఎవరికైతే అవి ఇబ్బంది పెట్టలేవో వారి యొక్క శరణాగతి మనం పొందాలి. ఎవరికి ఇబ్బంది పెట్టలేవు అవి? శ్రీ మహావిష్ణువుని ఇబ్బంది పెట్టలేవు. నారాయణ పరం అవ్యక్తాత్, నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు వీటన్నిటికీ కూడాను అతీతుడు. కాబట్టి అలాంటి వ్యక్తిని గనక మనం శరణాగతి పొందినట్లయితే ఈ యొక్క కామక్రోధ లోభ మద మత్సర్యాల నుంచి విముక్తిని మనం పొందగలుగుతాం. ఆ శ్రీ మహావిష్ణు యొక్క శుద్ధ భక్తుల యొక్క సేవ చేసినట్లయితే మనకి ఆ విముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఇక్కడ ప్రభుపాదుల వారు అదే ఇక్కడ మనకి రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే, వివిధ వర్ణములు లేక సంఘ విభాగములకు వివిధ నియమ నిబంధనలు కలవు. మానవుడు వాణిని అనుసరింపజాలనిచో ఆధ్యాత్మిక అనుభూతి అందలి అత్యుత్తమ స్థితికి తనంతట తానే ఉద్ధరించుకోగలడు. అప్పుడు అతడు నిస్సందేహముగా ముక్తిని పొందగలడు. స్టార్టింగ్ పాయింట్ ఏమిటి అని అంటే, రేపటి నుంచి ఈ కామం క్రోధం లోభాలని వదిలిపెట్టేస్తాం అని మనసులో అనుకుంటాం. ఒకరోజు పాటిస్తాం, రెండో రోజు పాటిస్తాం, మూడో రోజు ఏమవుతుంది, ఎంత గట్టిగా అనుకున్నామో మళ్ళీ అంత గట్టిగా మనల్ని అవి బాధిస్తాయి. కాబట్టి కామ క్రోధ లోభాలని మనం అణిచేస్తే అణిగిపోయేటువంటివి కావు. ఇంకోటి ఏంటంటే, ఎంత అణిస్తే అంత పైకొస్తాయి. కాబట్టి శాస్త్రం ఏముంటుంది అంటే, వీటికి సరైనటువంటి పని కల్పించాలి. అంటే ఆల్టర్నేట్ ఎంగేజ్మెంట్ వీటికి కల్పించాలన్నమాట. దానికి శాస్త్రం ఏముంటుంది, కామంని భగవంతుడి యొక్క సేవలో ఎలా ఉపయోగించవచ్చు అని అంటే, భగవంతుడి యొక్క సేవ చేసుకునేటువంటి పిల్లల్ని కనడం ద్వారా ఆ కామాన్ని ఉపయోగించి కేవలం దానికోసమే. క్రోధాన్ని ఎలా ఉపయోగించాలి, భగవంతుణ్ణి లేదా భగవంత్ భక్తుల్ని ఎవరైతే నిందిస్తారో వాళ్ళ మీద మనం క్రోధం చూపించాలి. అయితే ఒక మాట, భగవంతుణ్ణి భగవద్ భక్తుల్ని నిందించే వాళ్ళు బోర్డు ముందంట బయట. ఇక్కడ ఈరోజు అన్నారు కదా, వాళ్ళ మీద క్రోధం చూపించాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పిస్టోల్ తీసుకెళ్లి ఒక్కొక్కరిని కాల్ చేస్తే కాదు. ఆ క్రోధం ఎలా చూపించాలి అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఎలా చూపించాలి అనేటువంటిది మనం ఒక ఎక్స్పర్ట్ గైడ్ నుంచి తెలుసుకోవాలి. ఎవరైతే దాన్ని అసలు క్రోధం చూపించాలి అని అంటే, ముందు క్రోధం నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు క్రోధం కంట్రోల్లో ఉంటే క్రోధం నువ్వు చూపించలేదు. ఎవరు క్రోధం చూపించగలరు అని అంటే, ఎవరికైతే కంట్రోల్లో ఉంటుందో క్రోధం, ఎవరికైతే కంట్రోల్లో ఉంటుందని అంటే, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ కోపం వచ్చిందని అంటే మొత్తం ఇళ్ళంతా కూడా గుళ్ళు అయిపోతుంది. భార్యను కొట్టేస్తారు, పిల్లల్ని కొట్టేస్తారు, ఇంకా ఇళ్ళలో సామాన్ అంతా కూడా అన్ని రకాలైనటువంటి చేష్టలు చేస్తారు. ప్రభుపాదుల వారికి కూడా కోపం వచ్చింది, కానీ ఆయన కోపం మనలాంటి కోపం కాదు. ప్రభుపాదుల వారి కోపం ఎప్పుడొచ్చింది, ఎవరైనా భక్తులు సరిగ్గా సేవ చేయకపోతే వాళ్ళ మీద కోపం చూపించారు. ఒక్క నిమిషంలోనే తర్వాత వేరేతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అనమాట. అంటే కోపం ఆయన ఎలా ఉపయోగించాలో ఆయనకు తెలుసు, ఎక్కడ ఉపయోగించాలో తెలుసు. కోపం ఆయన్ని కంట్రోల్ చేయట్లేదు. కానీ మన విషయంలో మనకి కోపం వచ్చింది అంటే కోపం మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి అలాంటప్పుడు మనం కోపాన్ని ఎవరి మీద వినియోగించుకోకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఆ కోపం ఎవరి మీద చూపించుకోవాలంటే మన మీద చూపించుకోవాలి. మన మీద చూపించుకోవడం అంటే, నేను ఇంత దీనావస్థలో ఉన్నాను, ఈ కోపాన్ని నేను కామాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నిజంగా నాకు ఈ రెండింటి నుంచి మూడింటి నుంచి విముక్తి కావాలంటే నేను ఇంకా భగవద్భక్తిని జాగ్రత్తగా నేను చేయాలి అనేటువంటి మన మీద, అంటే మనం ఈ భగవద్భక్తిని సరిగ్గా చేసుకోలేకపోతున్నాం అనేటువంటి క్రోధం మన మీద మనకే కలగాలి. ఆ విధంగా కోపం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని వేరే మీద, వేరే వాళ్ళ మీద మనం ఉపయోగించకూడదు. ఈ రకంగా కామ క్రోధ లోభాల్ని, లోభాన్ని ఎలా జయించవచ్చు, లోభం అనంటే చాలా ఇంటెన్స్ గ్రీడ్ అంటే మనకి డబ్బు మీద అది బాగా ఉంటుంది. మనకి 6 నెలల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలి, కౌన్ బనేగా కరోడ్పతిలో ఎలా ఎంట్రీ సంపాదించాలి, ఇలా మనం ఇంతకుముందు ఆ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు మొత్తం నిర్మానుష్యం, వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయేవి ఆ ప్రోగ్రాంలో. ఎందుకనంటే ఒక్కసారి అటెండ్ అయితే కరోడ్పతి అయిపోవచ్చు. ఇంటెన్స్ గ్రీడ్. శాస్త్రం ఏముంటుంది, ఆ ఇంటెన్స్ గ్రీడ్నే భగవంతుణ్ణి పొందాలనేటువంటి ఇంటెన్స్ గ్రీడ్ కనుకున్నట్లయితే ఈ యొక్క లోభం పోతుందంట. సో ఈ రకంగా మనం ఈ యొక్క కామ క్రోధ లోభాల నుంచి మనం విముక్తులం అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి ఏదో ఒకరోజు రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే కాదు, అది లైఫ్ లాంగ్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవేమిటి అంటే షుగర్ లాంటి డిసీజెస్. షుగర్ గురించి మీ అందరికీ కూడా తెలుసు, మధుమేహం. ఒకసారి అది వచ్చింది అంటే పోదు. ఇవేమిటి అంటే జీవితాంతం ఉండే డిసీజెస్. ఇవన్నీ కామం, క్రోధము మరియు లోభం, ఈ మూడు కూడాను జీవితాంతం ఉండే డిసీజెస్. కాబట్టి ప్రతి రోజు కూడా జాగ్రత్తగా ఉండాలి వీటితో. అందుకే ప్రభుపాదుల వారు మొట్టమొదటి తాత్పర్యంలో మొట్టమొదటి వాక్యమే ప్రభుపాదుల వారు రాస్తున్నారు, మానవ జీవితంకు శత్రువులైన కామక్రోధ లోభములను మూడింటి విషయమున మానవుడు మిక్కిలి జాగరూకుడై ఉండవలను. చాలా జాగ్రత్తగా ఉండాలి మూడుతో. అంటే మనం ఎవరితో జీవిస్తున్నామనంటే కత్తులు పట్టుకునేటువంటి ముగ్గురు శత్రువులతో రోజు నడుస్తున్నాం. వాళ్ళు బాడీ గార్డులు కాదు, మనకి బాడీని అటాక్ చేసేటువంటి శత్రువులు. మనం పొలిటీషియన్స్ ని చూస్తూ ఉంటాం, వాళ్ళు వేరే శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఇద్దరు ముగ్గురు బాడీ గార్డులు పెట్టుకుంటారు. మరి అదే పొలిటీషియన్ ని ఆ బాడీ గార్డులే కాల్చేయడం మనం ఎన్నోసార్లు చూసాం, వాళ్లే పొడి చేయడం మనం ఎన్నోసార్లు చూసాం. మన మనకి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు అలాగే ఉంది. ఈ యొక్క కామం, క్రోధం, లోభం అనేటువంటి మూడు కూడాను మన వెన్నంటే ఉన్నాయి. మనం కూర్చుంటే కూర్చుంటాయి, మనం నిల్చుంటే నిల్చుంటాయి, మనం పడుకుంటే పడుకున్నాయి. గురిపెట్టి పిస్టల్ గురిపెట్టి మన మీద ఉన్నాయి. ఎప్పుడు మనం దొరుకుతామని చూస్తున్నాం. మనం రోజు కూడా వాటికి దొరికిపోతున్నాం. ఈ మూడింటి నుంచి బయటపడకపోతే ఏమవుతుంది? మనం ఎక్కడికి చేరుకోలేం, పరం గమ్యాన్ని చేరుకోలేం, పరంగతిని చేరుకోలేం. ఇలాగే పునరపి మరణం, పునరపి జననం, జఠరతికం, ఇలాగా జన్మ మృత్యు జరావ్యాధి సైకిల్లో చిక్కుకుపోవాలన్నమాట. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, దీన్ని జాగ్రత్తగా ఈ మూడిటితో జాగ్రత్తగా ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి, భక్తులు చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. జపం సరిగ్గా చేయాలి, 16 మాలు జపం చేయడానికి ప్రయత్నం చేయాలి, 4 నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయాలి, భక్తులతో సాంగత్యం రోజు కూడా తీసుకోవాలి, ప్రభుపాదుల వారి పుస్తకాలు రోజు మనం చదవాలి. ఈ రకంగా మనం రోజు జాగ్రత్తగా ఉంటే ఈ మూడు వెయిట్ చేసి చేసి వీడు పడతాడా పడతాడా పడతాడని వెయిట్ చేసి చేసి చివరికి ఏమవుతాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మనం చేసేటువంటిది ఏంటంటే రోజు ఇన్వైట్ చేస్తున్నాం, ఎక్కడో ఉన్నా కూడా మనం వాటిని దాదా అని ఇన్వైట్ చేస్తున్నాం. అది మన పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి మారాలి. అది మారాలి అని అంటే రోజు మనం చేయాల్సినటువంటి పనులు మనం రోజు చేయాలి. అందుకే ఇక్కడ ఏమన్నారు, లాస్ట్ మొట్టమొదటి వాక్యం ఇలా మొదలు పెట్టారు, చివరి వాక్యంలో ప్రభుపాదుల వారు ఏమన్నారు, మానవుడు వాణిని అనుసరింపజాలినచో ఏటిని, వివిధ వర్ణములకు లేక సంఘ విభాగములకు వివిధ నియమ నిబంధనలు కలవు. మనందరికీ కూడా కొన్ని కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అందరూ కూడా ఈ యొక్క చాతుర్వర్ణ్యం, మాయాసృష్టం ఈ యొక్క విభాగాల్లోకి వస్తారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి, దాన్ని చక్కగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. పెద్ద పెద్ద ఆకాశానికి వెళ్ళిపోవాలని మనం ప్రయత్నించకూడదు. అది చేయాలి అని అంటే మళ్ళీ అంతా కూడా చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే మనకి ఏది నిజం, ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నట్టు తెలుస్తుంది. మనం ఇండిపెండెంట్ గా బోల్డ్ని చేస్తూ ఉంటే మనకి తెలియదు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలియదు. అప్పుడు సడన్ గా ఈ యొక్క కామక్రోధ లోభాలు మనల్ని అటాక్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా భక్తుల యొక్క సాంగత్యంలో వినయ విధేయతలతో ఉన్నప్పుడు మనకి ఈ మూడు నుంచి కూడాను ముక్తి లభిస్తుంది. అది రోజు ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇది ఈ క్లాస్కి సంబంధించినటువంటి, ఈ యొక్క శ్లోకానికి సంబంధించినటువంటి విషయం.